ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 మోక్షయోగంలో 60వ శ్లోకం గురించి చర్చ చేద్దాం. దీనికి ప్రతిపదానికి అర్థము, తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. ఓ కౌంతేయ, భ్రాంతి వలన నీవిప్పుడు నా నిర్దేశమును అనుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు. కానీ నీ స్వభావజనితమైన కర్మచే నియుక్తుడవై నీవు దానిని తప్పక చేయదువు. భాష్యం: ఎవరైనను దేవదేవుని నిర్దేశమును అనుసరించి వర్తించుటకు అంగీకరింపనిచో వారు తాము కలిగి ఉన్న గుణముల చేతనే పనిచేయుటకు నిర్బంధింపబడుదురు. ప్రతి వ్యక్తియు ప్రత్యేకములైన ప్రకృతి గుణముల సమ్మేళనం యొక్క మాయకు అధీనుడై ఆ విధముగా పనిచేయుచుండును. కాని దేవదేవుని నిర్దేశమును అనుసరించి స్వయముగా పనిచేయువాడు విజయవంతుడగును. ఓమజ్ఞానతిమిరందస్యాజ్ఞానాంజనాశలాకయా చక్షురన్మిళితం యేనా తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యః కృపా సింధుభ్యైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరి యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏమంటున్నాడు అనంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయం. అర్జునుడు తన క్షత్రియుడైనప్పటికీ కూడాను తన యొక్క కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇతర సైనికుల మీద చాలా దయతో ఏమన్నాడు, నేను ఈ యుద్ధాన్ని చేయనని చెప్పేసి అన్నాడు. అర్జునుడు కేవలం ఏదో తన బాధ్యతని విస్మరించాలనే కాదు ఆ మాట అనలేదు. అర్జునులో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఆయన యొక్క హృదయంలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. వేరే వాళ్ళంటే దయ, ఇలాంటి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అలా మాట్లాడగలిగాడు. మనం ఎవరైనా సరే శత్రువు కనుక వచ్చినట్లయితే వాళ్ళని చంపేదాకా లేదా మనం చచ్చేదాకా మనకు పరిగెడుతూ ఉంటాం. కానీ అర్జునుడు, వాళ్ళు ఎన్నో అన్యాయాలు చేశారు. కౌరవులు పాండవులకు జరిగినటువంటి చేసినటువంటి అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనటువంటి అన్యాయాలు చేశారు. ప్రతి స్టెప్ లో కూడా వాళ్ళని, ప్రతి పదంలో కూడా వాళ్ళని ఏదో రకంగా చంపడానికి చూశారు. అన్నిసార్లు అన్ని రకాలుగా చంపాలని చూసినప్పటికీ కూడా వాళ్ళ మీద దయ కలిగి ఉండడం సాధారణమైనటువంటి లక్షణం కాదు. ఎవరైతే మనకి హాని చేస్తున్నారో వాళ్ళ మీద దయ కలిగి ఉండడం సాధారణమైన లక్షణమా? కాదు. మన మీద ఎవరైనా దయ చూపిస్తున్నారనుకోండి, వాళ్ళ మీద దయ చూపించడం సాధారణమైనటువంటి లక్షణం. కానీ ఎవరైతే మన మీద కుట్ర పన్నుతున్నారో లేదా మన దుర్గతిని చూడాలని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ మీద దయ చూపించడం చాలా గొప్ప లక్షణం. అలాంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అర్జునుడు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆపదలని సృష్టించినప్పటికీ కూడా అర్జునుడు ఏమనుకున్నాడు, వీళ్ళందరినీ చంపి రక్తపు కూడ తినాల్సినటువంటి అవసరం లేదు. చివరికి అర్జునుడు ఎంతవరకు సాహసించాడు అనంటే, సాధారణంగా క్షత్రియులు ఎవరు కూడా వేరే వాళ్ళని భిక్ష అడగరు. క్షత్రియుడికి ఒక ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అనంటే, వేరే వాళ్ళని భిక్ష అడగడు అనమాట. ఏదైనా సరే పోరాడే తీసుకుంటాడు, కానీ భిక్షతో బ్రతకడు అనమాట. భిక్షాటన ఎవరు చేస్తారు అనంటే బ్రాహ్మణులు చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆశ లేదు. వారు భగవంతుడి మీద ఆధారపడతారు, భగవంతుడు ఇచ్చిన దాంతో వారు తమ యొక్క జీవనాన్ని సాగిస్తారనమాట. కాబట్టి ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుందన్నమాట. బ్రాహ్మణులకు ఉండే లక్షణం వేరు, క్షత్రియులకు ఉండేటువంటి లక్షణం వేరు, శూద్రులకు ఉండేటువంటి లక్షణం వేరు, వైశ్యులకు ఉండేటువంటి లక్షణం వేరు. ప్రభుపాదులు వారంటారు, వైశ్యుడు ఎవడు అనంట, వాడిని ఎక్కడ పెట్టేసినా డబ్బులు వాడు చుట్టూ ఉంటాయి, వాడు వైశ్యుడు అన్నట్టు. అంటే ఎలాగోలా డబ్బు సంపాదించిన ఎవరికైతే తెలుసో వారు వైశ్యులు. అంటే స్వభావ సిద్ధంగా మనకి కొన్ని స్వభావాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి పోవు. మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, పుడకలతో పోయినా వీడి యొక్క గుణాలు పోవు అని చెప్తాం. పుట్టినతో వచ్చినటువంటి గుణాలు పుడకల దాకా పో. పుడకల దాకా అంటే చచ్చిపోయేటప్పుడు కర్రలు పెట్టి వాడిని కాల్చేస్తాం కదా, అప్పుడు దాకా పో అంటారు. అలాగే స్వభావ సిద్ధమైనటువంటి గుణాలు ఉన్నాయి. క్షత్రియ యొక్క గుణం ఏమిటి అని అంటే భిక్షాటన చేయకుండా ఉండడం, అది క్షత్రియ గుణం. ఒకసారి భీముడు ఏం చేశాడంట, ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు నలుగురు ఐదుగురు, ఆ ఐదుగురులో అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు ఇంద్రుడి దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు తీసుకోవడానికి. ఒక సంవత్సరం అయిపోయింది, ఆయన ఇంకా రాలేదన్నమాట. సో మిగిలిన నలుగురు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, తర్వాత వారి యొక్క భార్య అయినటువంటి ద్రౌపది, ఈ ఐదుగురు కూడాను అర్జునుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. అయితే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమిటి అని అంటే, ఆయన ఎలాగో స్వర్గం నుంచి రావాలి, స్వర్గం నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, వాళ్ళు హిమాలయాల నుంచి ఆయన వస్తాడు, హిమాలయాల నుంచి వెళ్ళాడు స్వర్గానికి, మళ్ళీ స్వర్గం నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ హిమాలయంలో అడుగుపెట్టే రావాలి, కాబట్టి హిమాలయాలకు వెళ్దామని చెప్పేసి వీళ్ళు ఐదుగురు కూడా వెళ్ళారనమాట. ఈ ఐదుగురు హిమాలయాలకు వెళ్లిన తర్వాత ఆ హిమాలయంలో చాలా చక్కనైనటువంటి వాతావరణం ఉందంట. అయితే అక్కడ ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పుష్పం ఒకటి ద్రౌపదికి దొరికిందనమాట. అప్పుడు ద్రౌపది దాన్ని చూసి, వాసన చూసి, చాలా భలే బాగుంది ఇది, ఇలాంటి పుష్పం ఇంకోటి ఉంటే బాగుంది, మీరు ఎక్కడి నుంచైనా తేగలరా అని చెప్తే భీముడు వెంటనే ఆ పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్ళాడంట. సో వెళ్తూ 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 చివరికి ఆయనకి ఒక పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులో అలాంటి పుష్పాలు బోల్డెన్ ఉన్నాయంట. ఈమె ఏ రకమైనటువంటి పుష్పం అడిగిందో అదే రకమైనటువంటి పుష్పాలు బోల్డెన్ ఉన్నాయన్నమాట. అయితే అక్కడ ఉండేటువంటి కొంతమంది భటులు ఉన్నారంట, రక్షక భటులు ఉన్నారంట. వాళ్ళు అన్నారు, ఈ సరస్సులో నువ్వు దిగబోకు, సరస్సులో దిగేవనంటే వరుణుడు నేను చంపేస్తాడు, ఒకవేళ నీకు పుష్పాలు కావాలనుకుంటే ఆయన్ని అడిగి తీసుకో అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు భీముడు ఏం చేశాడో తెలుసా, నేను ఒకరిని అడిగి తీసుకోవడం ఏంటి, వాడికి కావాలంటే వాడిని అడుకోమని చెప్పండి అని గద ఒకటి పట్టుకొని దిగి పుష్పాలన్నీ తీసుకెళ్లిపోయాడంట. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామనంటే, క్షత్రియుడు అనేటువంటి వాడు ఎవరిని అడుక్కోడు, పోరాడే తీసుకుంటాడు కానీ ఎవరిని అడుక్కోడు అనమాట. ఇక్కడ అర్జునుడు ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు వేరే వాళ్ళ కోసం, అంటే అర్జునుడి యొక్క గొప్పతనం ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. అర్జునుడు ఎంతవరకు సిద్ధపడ్డాడంట, భిక్షాటన చేసైనా సరే నేను ఉంటాను కానీ నేను చంపను, వీళ్ళందరినీ చంపి నేను రాజ్యాన్ని ఏలను అన్నాడు. వినడానికి భలే బాగుంటుంది, బా ఎంత గొప్ప గొప్ప సద్గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు అని. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు తెలుసా, అది గొప్ప సద్గుణమే అయినప్పటికీ అర్జునుడికి అది సరిపోతుంది, మనకి మాత్రం అది సరిపోదు. ఎందుకంటే మనందరికీ ఒక రకమైనటువంటి నేచర్ ఉంటుంది, స్వభావం అనేటువంటిది ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి కృష్ణుడు చెప్పినట్టు మనం వినకపోయినట్లయితే ఎలాగో ఆ పని చేస్తాం. ఒకవేళ కృష్ణుడు చెప్పినట్టుగా చేయకపోతే ఎలాగో ఆ పని చేస్తాం. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అని అంటే అర్జునుడితో, నీ స్వభావం క్షత్రియ స్వభావం, నీకు వీళ్ళందరినీ చూడగానే నీకు ఎలాంటి ఆలోచన కలిగింది, వీళ్ళందరూ కూడా నా బంధువులే అని క్షణికంగా నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళని చంపకుండా నేను భిక్షాటం చేయడానికైనా సిద్ధమని అనుకుంటున్నావు. కానీ రేపొద్దున మళ్ళీ నీకు ఒక ఆలోచన రావచ్చు, ఏమిటి, నేను పొరపాటు చేశానేమో, వీళ్ళందరినీ కూడా చంపి నేను రాజ్యాన్ని వేలుంటే బాగున్ను అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకు ఆలోచన రావచ్చు, నీకు నీ స్వభావం అలాంటిది కాబట్టి, నీ క్షత్రియ స్వభావమే అలాంటిది కాబట్టి నీకు ఆలోచన రేపు రావచ్చు, కాబట్టి అప్పుడు నువ్వు పోరాడాలనుకోవచ్చు. కాబట్టి నువ్వు స్వతహాగా పోరాడాలనుకునే బదులుగా నేను చెప్తున్నాను కాబట్టి పోరాడితే నీకు మేలు. అర్థమైంది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాం అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగో ప్రాబ్లమే పెళ్లిలో, కాబట్టి మనం ఎంచుకునే ప్రాబ్లం బదులుగా గురువు ఇచ్చినటువంటి ఎంచుకునే ప్రాబ్లం బెటర్ కదా. గురువు గారు ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకో అని అన్నారనుకోండి, ఆ ప్రాబ్లం ఏదో గురువు గారు చెప్పినటువంటి వాళ్ళతోనే ప్రాబ్లం పడదాం అనేటువంటిది బెటర్, దేనికంటే మనం ఎంచుకునే దానికంటే బెటర్. ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తుంది అదే అనమాట. ఏమిటంటున్నాడు కృష్ణుడు, నువ్వు స్వతహాగా నిర్ణయించుకునేటువంటి దాని బదులుగా నేను ఫలాంది నువ్వు తీసుకో అని నీకు చెప్తున్నాను. నువ్వు యుద్ధం చేయి, క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయి అని నీకు చెప్తున్నాను కాబట్టి యుద్ధం చేయి. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు 60వ శ్లోకంలో, ఓ కౌంతేయ, భ్రాంతి వలన నీవిప్పుడు నా నిర్దేశం అనుసరించి వర్తించుటకు అంగీకరింపుకున్నావు. నేను చెప్తుంటే నువ్వు వినిపించుకోవట్లేదు, యుద్ధం చేయవని ప్రతి చాప్టర్లోనే కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అర్జునుడు ఊహూ ఊహూ అంటున్నాడు, నేను చేయను అంటున్నాడు. కానీ కృష్ణ ఏమంటున్నాడు, కానీ నీ స్వభావజనితమైన కర్మ చే నియుక్తుడవై నీవు దానిని తప్పక చేదు, ఎలాగైనా నువ్వు చేస్తావు. నేను చెప్తే చేస్తే ఇంకా బెటర్, దానికంటే నీ మట్టుకు నువ్వు చేసే బదులుగా నేను చెప్తే నువ్వు అది చేస్తే మంచిది నీకు. ఎందుకు కృష్ణుడు చెప్తే చేస్తే అది మంచిది? కృష్ణుడు దేవాదిదేవుడు, కృష్ణుడు మనకి శ్రేయోభిలాషి, సర్వాన్ని భోగించేటువంటి వాడు. భోక్తారాం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్చితి. అంత గొప్పవాడు మనకు చెప్తున్నాడు, మన శ్రేయోభిలాషి మనకు చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం, షాపింగ్ వెళ్ళి మనం ఏదైనా ఒక ఫలానాది సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మనతో పాటు మన మిత్రుడు కూడా వచ్చాడు అనుకోండి, ఫలాంది తీసుకోవయ్యా అని చెప్తాడు మిత్రుడు, మనం అది పెద్దగా పట్టించుకోం, మనకి ఇష్టం వచ్చింది ఏదో తీసుకుంటాం, తర్వాత ఇంటికి వచ్చి చాలాసేపు బాధపడుతూ ఉంటాం, మా మిత్రుడు చెప్పిందే బాగుంది ఇది బాగుందంటలేదు అని. రీసెంట్గా ఒక డివోటి ఇలాగే ఆలోచిస్తున్నాడనమాట. ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఆయనకి పెళ్లి కావాల్సింది, పెళ్లికి ముందు నిశ్చితార్థం జరుగుతుందన్నమాట. నిశ్చితార్థం జరిగిన తర్వాత అన్ని మాటలన్నీ అయిపోయాక నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయాక వాడు ఆలోచిస్తున్నాడనమాట ఆ పిల్లవాడు, ఏమని, అమ్మాయి సరిగ్గా లేదు, ఆ రోజు నేను సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు అని చెప్పి ఆలోచిస్తున్నాడనమాట. కాబట్టి మన మైండ్ అనేటువంటిది ఒక దాని మీద ఎప్పుడు ఫిక్స్గా ఉండదు. కాబట్టి మన శ్రేయోభిలాషులు కనుక చెప్పింది చేసినట్లయితే వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే, మన మైండ్కి అనుగుణంగా మన యొక్క స్వభావాన్ని వాళ్ళు చక్కగా చదివి అబ్జర్వ్ చేసి ఫలాన్ని చేస్తే నీకు మంచిది అని వాళ్ళు మనకి చెప్తారు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంచి కనుక మనం ఆ పని చేస్తాం అనుకోండి, రెండోసారి బాధపడాల్సినటువంటి పని మనకి ఉండదన్నమాట. మన మట్టుకు మనం సొంతంగా ఎంచుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం బాధపడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి కాదు అన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనసు ఎలాంటిది, చంచలమైనటువంటిది. ఈ క్షణంలో అది మనకు మంచి అనిపిస్తుంది, తర్వాత క్షణంలో అది మనకి చెడు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కృష్ణ అంటున్నాడు ఏమిటి అంటే, నువ్వు కనుక నా మాట వినకుండా ఎలాగూ యుద్ధం చేయాలి, ఎందుకంటే నీ క్షత్రియ స్వభావం అలాంటిది, కాబట్టి నా మాట విని యుద్ధం చేయి. దానివల్ల ఏమవుతుంది, యుద్ధం చేయడం ద్వారా నువ్వు ఎంతమందిని అయితే చంపుతావో దానివల్ల ఏదైనా కర్మ ఉంటే అది నీకు అంటదు. ఎవరినైనా చంపితే ఊరికనే కర్మ అంటకుండా ఉంటుందనేం లేదు. మనం ఎవరినైనా చంపామనుకోండి కర్మ దాంతోపాటు వస్తుంది, మనం చేసే ప్రతి పనికి కూడా కర్మ వస్తుంది. అయితే ఎలాంటి పనికి, మనం స్వతహాగా చేసేటువంటి పనికి కర్మ ఉంటుంది, కానీ భగవంతుడు నిర్దేశించిన విధంగా మనం పనిచేస్తే దాంతోపాటు కర్మ రాదన్నమాట. సో కృష్ణుడు చాలా దయతో అర్జునుడికి చెప్తూ ఉన్నాడు, కర్మంతా నేను తీసుకుంటాను, నేను చూసుకుంటాను, నువ్వేం చేయి యుద్ధం చేయి, ఎందుకంటే నీ స్వభావం క్షత్రియ స్వభావం కాబట్టి. సో దీని నుంచి ఒక చక్కని ఆలోచన ప్రభుపాదుల వారు మనకు చెప్తారు ఏమిటి అంటే, మనందరికీ కూడాను ప్రేమించాలనేటువంటి భావన అందరికీ ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికి ప్రేమించాలనేటువంటి భావన లేదు, అందరికీ ఉంది. ప్రేమించాలనేటువంటి భావన ఉంది, ప్రేమింపబడాలనేటువంటి భావన ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి మనం ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం, వారు మనల్ని ప్రేమగా చూడాలని ఆశిస్తూ ఉంటాం, కానీ ఎప్పటికీ కూడాను మనకి తీరదా ప్రేమ, మనం ప్రేమ పొందలేకపోతున్నాం. ఎవరి నుంచి అయితే మనం ప్రేమ ఆశిస్తున్నామో కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు సరిగ్గా ప్రేమిస్తున్నట్టు అనిపించదు, కాబట్టి మనం ఏం మార్చేస్తాం, ఈ వ్యక్తి నన్ను ప్రేమించట్లేదని చెప్పి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తాం, అలా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. ఇలా మనం మారుస్తున్నాం, ఈ ప్రపంచంలో ఎంతో మందిని మారుస్తున్నాం. కాబట్టి ప్రభుపాదులు వారు ఏమంటారు, నువ్వు మార్చడానికి కారణం ఏమిటి అని అంటే ప్రేమించడం అనేటువంటిది నీలో ఉండే స్వభావం, ప్రేమింపబడాలనేటువంటిది కూడా నీలో ఉండేటువంటి స్వభావం. ఇవి సంపూర్ణంగా నీకు తీరాలి అని అంటే ఆ ప్రేమని నువ్వు ఎవరి వైపు మరల్చాలి, భగవంతుడి వైపు మరల్చాలి. భగవంతుడి వైపు నువ్వు మరల్చావు అని అంటే నీ ప్రేమకి సాఫల్యం ఉంటుంది. ఎందుకు సాఫల్యం ఉంటుంది, ఆయనకంటే ఎవరు కూడా నిన్ను ఎంతగా ప్రేమించలేరు. నువ్వు ఇచ్చేటువంటి ప్రేమను తీసుకోవడానికి కూడా అర్హత ఉండాలి అవతల వ్యక్తికి. సో ఆ అర్హత ఉండేటువంటి వ్యక్తి ఎవరు, భగవంతుడు. సో ప్రభుపాదులు వారు ఇది చెప్తూ భగవంతుని గనక నువ్వు ప్రేమించడం మొదలు పెట్టకపోతే, లేదా భగవంతుని ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు, కుక్కని ప్రేమిస్తావు అన్నారు. అంటే ఇంగ్లీష్లో ప్రభుపాదులు వారు ఏమన్నారు, ఇఫ్ యు డోంట్ లవ్ గాడ్ యు విల్ లవ్ డాగ్. మొట్టమొదటి నేను వినేటప్పుడు ఇదేంటి ప్రభుపాదులు వారు ఇలా అంటున్నారు, ఎవరు కుక్కల్ని ఎవరైనా ప్రేమిస్తారా? కానీ అదేమి అసత్యం కాదు, మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి కుక్కని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, అవునా కదా? అంతేకాదు ఆ కుక్కకి సరిగ్గా స్నానం చేపిస్తూ ఉంటారు, సోపు రాస్తూ ఉంటారు, స్నానం చేపిస్తూ ఉంటారు, అవునా కదా? కానీ ఒరిజినల్గా మనం చేయాల్సిన పని ఏమిటి, భగవంతుడికి అభిషేకం చేసి. నువ్వు భగవంతుడికి అభిషేకం చేయకపోతే దేనికి అభిషేకం చేస్తావు, కుక్కకు అభిషేకం చేస్తావు. భగవంతుడికి స్నానం చేయించకపోతే నువ్వు కుక్కకి స్నానం చేపిస్తావు. సో ఈ రకంగా ప్రభుపాదులు వారు చెప్తూ ఏమన్నారు అని అంటే, ఈ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఒకే ఒక సెక్యూరిటీ, వాళ్ళు ఎవరిని నమ్మరు, చివరికి వాళ్ళని వాళ్ళు కూడా నమ్మరు. వాళ్ళని ఎవరు నమ్ముతారు, వాళ్ళు ఎవరిని నమ్ముతారంటే కేవలం కుక్కల్ని మాత్రమే నమ్ముతారు. నేనేమి ఇది అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇది నిజంగా సత్యం. రీసెంట్ గా ఒక ఆర్టికల్ నేను చదివాను. ఆర్టికల్ ఏమిటంటే, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి చూసారా మనకి ఇక్కడ, హైటెక్ సిటీలో బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ బోల్డ్ అంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. అమెరికాలో ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అక్కడికి వచ్చేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ కుక్కలతో పాటు వస్తూ ఉంటే వాళ్ళు కాస్త మనసు స్థిమితంగా ఉందంట, వర్క్ బాగా చేయగలుగుతున్నారంట. ఎవరితో పాటు వస్తే, కుక్కలతో పాటు వస్తే. కానీ కుక్కలతో వచ్చినప్పటికీ కూడా కుక్కల్ని రానివ్వరు కదా కంపెనీలకి, కాబట్టి ఎక్కడో బయట కట్టేసి వాడు కంపెనీకి వచ్చి వర్క్ చేస్తున్నాడంట. కానీ మనసంతా దేని మీద ఉంది, కుక్క మీదే ఉంది, కాబట్టి వాడు ఎక్కువ పని చేయలేకపోతున్నాడంట. ఇది అతిశయోక్తి కాదా, నిజంగా చెప్తున్నాను, నిజంగా జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇప్పుడు కంపెనీలు ఏం ప్లాన్ చేస్తున్నాయంటే, ఒక స్పెషల్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాయి. ఎవరి కోసం, కుక్కల కోసం. ఎందుకనంటే ఆ కుక్కల్ని సరిగ్గా కనుక చూసుకున్నట్లయితే వీడు ఎవరైతే పనిచేస్తున్నాడో వాడు మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది, దానివల్ల వాడు వర్క్ ఎక్కువ చేయగలుగుతాడు. వాడు ఎక్కువ వర్క్ చేయడం వల్ల దానివల్ల వచ్చేటువంటి డబ్బు దీనికంటే తక్కువ, దీనికంటే ఎక్కువే, దేనికంటే కుక్కల్ని మెయింటైన్ చేయడం కంటే ఎక్కువే వస్తుంది డబ్బు అనమాట. ఒకవేళ వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టకుండా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కనుక కల్పించకపోతే వాడికి నష్టమే ఎక్కువ, లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు కంపెనీల పాలసీ ఏమిటి, ఒక స్పెషల్ బ్లాక్ ఒకటి తయారు చేస్తున్నారు. ఆ బ్లాక్ లో ఒక కొంతమంది సిబ్బందిని పెడుతున్నారు. ఏమిటా సిబ్బందిని, దేనికోసం, చక్కగా కుక్క కావలసినటువంటి కుక్క బిస్కెట్లు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు అన్నమాట. దేనికి, వీడు సరిగ్గా హాయిగా ఆనందంగా వర్క్ చేయడానికి. మళ్ళీ వర్క్ అయిపోయిన వెంటనే వీడు కారులో ఎవరిని తీసుకెళ్లిపోతారు, కుక్కను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిపోతారంట. సో ప్రభుపాదులు వారు ఏమంటున్నారు అంటే, ఇఫ్ యు డోంట్ లవ్ గాడ్ యు విల్ లవ్ డాగ్. అంతేకాకుండా కుక్క గురించి ఎందుకు ఇంతసేపు చెప్తున్నారంటే ముఖ్యమైనటువంటిది. వెస్టర్న్ కంట్రీస్ లో జనరల్ గా మనకుండే చెత్త కుండీలా ఉండవు, అక్కడ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది. కాబట్టి నువ్వు బయటికి వెళ్లి నీ ఇష్టం వచ్చిన పనులు చేయడానికి కాదు, నువ్వే కాదు నీతో పాటు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేయడానికి కాదు. సో మనం కుక్కను పట్టుకుని వెళ్ళాం అనుకోండి, కుక్కకు బాత్రూమ్కి వెళ్ళాలని లేకపోతే టాయిలెట్కి వెళ్ళాలని తెలియదు, అది ఎప్పుడు కావాలంటే అప్పుడే టాయిలెట్ కి బాత్రూమ్ కి పోతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు పార్కులకు వెళ్తూ ఉంటారంట. ఎవరితో పాటు, కుక్కలతో పాటు పార్కుకు వెళ్తూ ఉంటారంట. పొరపాటున కుక్క కనుక అక్కడ విసర్జించింది అనుకోండి, మలాన్ని విసర్జించింది అనుకోండి, వెంటనే వీడికి $1,000 ఫైన్ వేస్తారనమాట. కాబట్టి వీడు ఏం చేస్తారంటే తెలుసా, నిజంగా ఒక పాలిథిన్ కవర్ ఒకటి చేతిలో పెట్టుకుని దాన్ని ఇలా చేతికి పట్టుకొని దాన్ని తీసి క్లీన్ చేసి కారులో మళ్ళీ దాన్ని తీసుకెళ్లి టాయిలెట్లో వేస్తారంట. లేకపోతే వాడికి ఏం పడుతుంది? ఫైన్ పడుతుంది. ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ యూ విల్ లవ్ డాగ్. అంటే ఒకవేళ కుక్కగాను మనం ప్రేమ చూపించకపోయినా కుక్కలాంటి మనుషులకు ప్రేమను మనం చూపిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రేమించాలనేటువంటి స్వభావం ప్రతి వ్యక్తిలోనే ఉన్నది. కానీ భగవంతుణ్ణి ప్రేమించకుండా లేదా భగవద్భక్తుల్ని కనుక ప్రేమించకపోతే మనం ఎవరిని ప్రేమిస్తాం? కుక్కల్ని కానీ కుక్కల్లాంటి వాళ్ళని ప్రేమిస్తాం. కాబట్టి ఏది బెటరు, భగవంతుణ్ణి లేదా భగవద్భక్తుల్ని ప్రేమించడం బెటర్? కాబట్టి ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, నువ్వెలాగూ క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయాలనేటువంటి కోరిక నీకు పుట్టుకతో వచ్చింది, కాబట్టి నేను చెప్పిన యుద్ధం చేయి. ఎలాగో నువ్వు యుద్ధం చేస్తావు కానీ నేను చెప్పిన యుద్ధం చేయి. సో కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఏమిటి అని అంటే, మనం ఎన్నో రకాలైనటువంటి పనులు చేయాలనుకుంటున్నాం, ఎన్నో రకాలైనటువంటి పొందాలనుకుంటున్నాం, కానీ మనం స్వయంగా పొందాలనుకుంటున్నాం. మనకు అర్థం కావట్లేదు అది నిజంగా మనకు మంచిగా చేయడం అనేటువంటిది మనకి తెలియదు. కాబట్టి మనం ఒక డైరెక్షన్ తీసుకొని పనులు చేస్తాం అనుకోండి. ఇక్కడ ఎలా అయితే అర్జునుడు కృష్ణుని యొక్క డైరెక్షన్ తీసుకొని పనులు చేస్తున్నాడో, అలాగే మనందరం కూడా జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువు డైరెక్షన్లో పనులు కనుక చేసినట్లయితే మనకి సేఫ్టీ ఉంటుంది. లేకపోతే ఎలాగో పనులు మనం చేస్తాం, ఎలాగో పనులు చేస్తాం. ప్రభుపాదులు వారు ఒకసారి లెక్చర్ ఇస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదులు వారు లెక్చర్ అయిపోయిన తర్వాత ఆ లెక్చర్లో ప్రభుపాదులు వారు చెప్పింది ఏమిటి అని అంటే, వైదిక నాగరికతలో డైవర్స్ అనేటువంటిది లేదు, విడాకులు అనేటువంటిది వైదిక గ్రంథాల్లో లేనేలేదు అని చెప్పి ప్రభుపాదులు వారు అన్నారు. అంటే ఎవరు కూడాను విడాకులు ఇవ్వకూడదు, ఒకసారి ధర్మపత్నిని యాక్సెప్ట్ చేసిన తర్వాత విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రభుపాదులు వారు అన్నారు. లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి మటుకు వారు వెళ్ళిపోయారు. ఒక ఆయన వచ్చి ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చి, ప్రభుపాద్ నా భార్య నాకు చాలా ప్రాబ్లం ఇస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేనైతే విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను, మరి మీరేమంటారో చెప్పండి అన్నాడు. ప్రభుపాదుల వారు కాసేపు ఆలోచించి చూసి అతని వైపు సరే అన్నారు. ప్రభుపాదుల వారు ఏమన్నారు? సరే అన్నారు. ఆ పక్కన బోల్డ్ మంది ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్పుడే ఆయన లెక్చర్ ఇచ్చారు ఏమని, విడాకులు ఇవ్వకూడదని. ఇప్పుడు ఒక తన శిష్యుడు ఒకడు వచ్చి నేను విడాకులు ఇస్తానంటే ఏమన్నారు ప్రభుపాదుల వారు? సరే అన్నారు. సో వాళ్ళు కన్ఫ్యూజన్ వచ్చింది, కన్ఫ్యూజన్ అయ్యి వాళ్ళు ప్రభుపాదులు వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగారు అనమాట ప్రభుపాదుల వారికి, ఇప్పుడే చెప్పారు కదా మీరు లెక్చర్లో వివాహం వివాహ బంధం ఎలాంటిది అని అంటే ధర్మమైనటువంటిది, దానికి విడాకులు అనేటువంటిది లేదని చెప్పారు, మరి ఈయనొచ్చేమో విడాకులు ఇస్తానంటే మీరు అన్నారు, మరి ఎలా మిమ్మల్ని అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు అని అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నేను వద్దన్నా కూడా వాడు విడాకులు ఇస్తాడు, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విడాకులు ఇవ్వడం అనేటువంటిది తప్పు, రెండవది గురువు మాటని అతిక్రమించడం ఇంకా మహాతప్పు, కాబట్టి వాడి చేత రెండు తప్పులు చేయించే బదులుగా నేను వాడి చేత ఏం తప్పు చేస్తున్నాను, ఒకే తప్పు చేపిస్తున్నాను, ఎందుకంటే ఆ రెండు తప్పులు చేస్తే వాడు ఇంకా నరకానికి పోతాడు, కాబట్టి ఒకే తప్పు చేపిస్తున్నానని చెప్పేసి ప్రభుపాదులు వారు అన్నారన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చేయాల్సింది ఎలాగ చేస్తాం, కానీ ఒక గొప్ప వ్యక్తి వారి యొక్క సలహాతో కనుక మనం చేసామంటే మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అలా అని చెప్పి మనం ఈ విడాకులు తీసుకుంటానని అడిగినటువంటి వాళ్ళలాగా ఎప్పుడు వెళ్ళి ఒక గురువు దగ్గరికి అలా వెళ్ళకూడదు. మనం కనుక చేస్తే దీనివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, కాబట్టి స్టాంప్ ఆయన చేత గుద్దించేద్దాం, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అన్నంత వరకు నేను కదలను. కొన్నిసార్లు మాతాజీలు ఇలా పనులు చేస్తుంటారు, ఇలాంటి పనులు చేస్తుంటారు, వాళ్ళు భర్తని అడుగుతూ ఉంటారు ఫలాంది కొనమని, అయితే వాళ్ళు కొన్నిసార్లు భర్త ఏమంటాడంటే ఇది అవసరం లేదు కదా, మనం కొనాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు. మనం మామూలుగా సబ్మిసివ్ గా ఉంటే, వినయంగా ఉంటే అక్కడితో ఆ మాట పోతుంది. కానీ వాళ్ళు ఎంత దాకా కూర్చుంటారు, ఇస్తావా తెస్తావా అన్నంత వరకు కూర్చుంటారు అన్నమాట. అప్పుడు భర్త ఏమంటాడంటే నీకు అంత కోరుకుంటే నువ్వే వెళ్ళి కొనుక్కో అని అంటానమాట. అంటే వాళ్ళు దానికి ఒప్పుకోరు, అది నీ నుంచే రావాలి కాబట్టి నువ్వు ఇస్తావా తెస్తావా అని అంటానమాట. కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మనం ఎలాగో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆ పనులు అనేటువంటివి భగవంతుడు ఇచ్చినటువంటి పనులు అయితే మనకు రక్షణ ఉంటుంది. సో ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పనులు కనుక మనం చేసినట్లయితే రక్షణ అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు ఏమిటంటే, శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకానికి భాష్యం చెప్తూ ప్రభుపాదులు వారు ఏమన్నారు అంటే, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మాంసాహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బలిసినటువంటి జంతువుల్ని చంపాలి. కానీ జంతువులు బలంగా ఉండాలి అని అంటే అవి కూడా ఏదో ఒక గడ్డినేది ఎన్నో మేయాలి. ఆ గడ్డి రావాలి అనంటే వర్షాలు పడాలి. సో వర్షాలు పడాలి అనంటే యజ్ఞం అనేటువంటిది చేయాలి. కాబట్టి ప్రభుపాదులు వారు ఇలా చెప్తూ ఏమంటారు అనంటే, మాంసాహారం తినాల్సినటువంటి వాడు కూడా యజ్ఞం చేయాలి. కనీసం మాంసాహారం తినాలనేనైనా వాడు యజ్ఞం చేయాలని ప్రభుపాదులు వారు అంటారు. అంటే మాంసాహారం తినాలనైనా కూడా వాడు యజ్ఞం చేయాలంటే అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో మనకి ఏదైనా కావాలి అనంటే దేవతలు ఇస్తే తప్ప మనం దాన్ని తీసుకోలేము. వర్షాలు ఎవరు ఇస్తున్నారు? దేవతలు ఇస్తున్నారు. దేవతలకు ఆ వర్షాలనిచ్చే శక్తి ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. సో ఈ రకంగా ప్రభుపాదుల వారు మనకేం చెప్తున్నారంటే, 3వ అధ్యాయం భగవద్గీతలో ఏమని చెప్తున్నారంటే, నువ్వేదైనా పొందాలి అని అనుకుంటే వారి యొక్క అనుగ్రహం లేదే నువ్వు పొందలేవు. కాబట్టి నువ్వు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలనుకున్నా, వెజిటేరియన్ ఫుడ్ తినాలనుకున్నా నీకు ఎవరి అనుగ్రహం కావాలి? పై వాళ్ళ అనుగ్రహం కావాలి. కాబట్టి కనీసం దానికోసమైనా యజ్ఞం చెయ్యు అని చెప్పేసి ప్రభుపాదులు వారు అంటున్నారు. అంటే నువ్వు చేయాల్సింది ఎలాగూ చేస్తావు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ నువ్వు ఎలాగూ తింటావు, కానీ ఈ రకంగా యజ్ఞం కనుక చేసినట్లయితే కనీసం ఏదో ఒక రోజు నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఇది తప్పే, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదే అని చెప్పి నీకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే భగవంతుడు చెప్పినట్లు కనుక విన్నట్లయితే నీకు ఒక అవకాశం ఉందన్నమాట, తప్పు చేసినటువంటి తప్పు నుంచి బయటకు రావడానికి ఒక అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మనం చేయాల్సినవన్నీ ఎలాగూ చేస్తాం, కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా కనుక చేసినట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇంకొక ఉదాహరణ, ధ్రువ మహారాజుకి చాలా గొప్ప రాజ్యం కావాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే, ఎవరిని సమీపించాడు, ఎవరిని చేరుకున్నాడు అనంటే, ఆయన ఎవరి నుంచి దాన్ని ఆశించాడు అనంటే భగవంతుడి నుంచి ఆశించాడు. ఈ రోజుల్లో బోల్డ్ అంతమంది మనం డబ్బు కావాలని, లేకపోతే మనకి ఏదైనా సామ్రాజ్యం కావాలి, లేదా పరపతి కావాలనుకుంటే మనం భగవంతుని ఆశిస్తామా? భగవంతుని ఆశించాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడి దగ్గరికి వెళ్తాం, లేదా ఎవరైతే మనకు పరపతిని ఇస్తారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఏమిటంటే అవిధిపూర్వకం, విధిపూర్వకం కాదు. విధిపూర్వకం అనంటే ఏమిటి, ఎవరైతే ఈ సర్వసంపదని కలిగి ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం అనమాట. కాబట్టి ధ్రువ మహారాజు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా తండ్రికి పెద్ద రాజ్యం ఉంది, ఆ పెద్ద రాజ్యం కంటే నాకు ఇంకా పెద్ద రాజ్యం కావాలి, ఏం చేయాలి చెప్పు అన్నాడు. అంటే తల్లి ఏమంది, నాయన నీకు ఇంత పెద్ద రాజ్యం కావాలంటే కేవలం కృష్ణుడు మాత్రం ఇవ్వగలడు, ఆ కృష్ణుడు అడవుల్లో ఉన్నాడని చెప్పేసి నేను విన్నాను, కాబట్టి నువ్వు అడవులకు వెళ్లి కృష్ణుడి నుంచి పొందు అన్నాడు. కృష్ణుడి నుంచి పొందాలి అని అంటే ఆ రాజ్యం చాలా రకాలైనటువంటి తపస్సులు చేయాలి. కాబట్టి ధ్రువ మహారాజు 6 నెలలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడంట. ఒంటి కాలు మీద నిల్చున్నాడు, వర్షం పడుతుంది, ఎండ మాడుతుంది, అయినప్పటికీ కూడా చలించిపోలేదు ఆయన. మొదటి కొన్ని రోజులు కేవలం కందమూలాలు మాత్రమే తీసుకున్నాడు, తర్వాత కొన్ని రోజులు కేవలం నీటిని మాత్రమే తీసుకున్నాడు, తర్వాత కొన్ని రోజులు కేవలం గాలిని మాత్రమే పీల్చాడు, ఈ రకంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా గాలిని కూడా పీల్చడం మానేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? తన రాజ్యం పొందాలని. ఎవరి నుంచి తీసుకోవాలనుకుంటున్నాడు ఇదంతా? భగవంతుని నుంచి. కాబట్టి ఆయన్ని భక్తుడు అన్నారు. భగవంతుడి నుంచి ఎవరైనా పొందాలనుకుంటే వాళ్ళు భక్తులు, భగవంతుణ్ణి విస్మరించి పొందాలనుకునేటువంటి వాళ్ళు దానవులు. మీరు ఎప్పుడైనా దానవుల్ని చూస్తారనుకోండి, లేదా రాక్షసుల్ని చూస్తారనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా విష్ణువు దగ్గరికి వెళ్తారా? వాళ్ళకు కూడా పొందాలనుంది. ఏం పొందాలనుంది? పెద్ద రాజ్యం పొందాలనుంది, ఇంద్ర పదవి పొందాలనుంది. కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎవరిని సమీపించరు, ఎవరిని అడగరు? వాళ్ళు విష్ణువుని అడగరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దానవులు. కాబట్టి నీకేదైనా కోరుకోవాలనుకుంటే, ఏదైనా చేయాలనుకుంటే ఎవరి ద్వారా దాన్ని నువ్వు పొందవచ్చు? కృష్ణుని ద్వారా పొందవచ్చు. కృష్ణుని ద్వారా పొందితే ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి సదుపాయం ఏమిటి అని అంటే, అది చెడ్డది అని మనకు తెలిసే అవకాశం ఉన్నది. కృష్ణుని ద్వారా పొందితే అది చెడ్డది అని తెలిసే అవకాశం ఉన్నది. ఒకవేళ కృష్ణుని ద్వారా పొందకపోతే మనకి అది చెడ్డదని కూడా మనకి తెలియదు. కాబట్టి అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేన యదేత పురుషం పరం. నీకు అన్ని రకాలైనటువంటి కోరికలున్నా, లేదా ఏ కోరిక లేకపోయినా, భగవంతుని చేరుకోవాలని కోరుకున్నా, మోక్షం పొందాలనుకున్నా, ఏది కావాలనుకున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళడం బెటరు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం బెటరు. ఎవరి దగ్గరికి అంటే, దేవదేవుల దగ్గరికి వెళ్లే కంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం బెటరు. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? ఏదో ఒక రోజు నీకు ఒక ఆలోచన వస్తుంది, నీకు భగవంతుడు ఒక స్ఫూర్తిని కలిగిస్తాడనమాట. ఏమిటా స్ఫూర్తిని కలిగిస్తాడు? అయ్యయ్యో, నేను ఎందుకు దీన్ని అడుగుతూ ఉన్నాను? ఇంతకంటే ఇంకా ఎక్కువే భగవంతుడు నాకు ఇవ్వగలడు కదా, నేను ఇంత తుచ్చమైనటువంటి దాన్ని ఎందుకు భగవంతుడి నుంచి ఆశిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలుగుతుంది అనమాట. సో దానికోసం మనం ఎప్పుడు కూడాను ప్రతిదీ భగవంతుడి నుంచే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దీనికి ఒక చిన్న ఒక కథ ఉంది. సనాతన గోస్వామి అని చైతన్య మహాప్రభు యొక్క ఒక శిష్యుడు ఆయన. సనాతన గోస్వామి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చి, సనాతన గోస్వామి చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఎన్నో రకాలైనటువంటి రకరకాలైనటువంటి ఆస్టరిటీస్, చాలా తపస్సులు చేసినటువంటి వాడు, చాలా భగవంతుడంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు సనాతన గోస్వామి. కాబట్టి ఈ సనాతన గోస్వామి దగ్గరికి ఒక ఆయన వచ్చి, బ్రాహ్మణుడు వచ్చి అడిగాడనమాట, మీ దగ్గర చింతామణి అనేటువంటిది ఉన్నది అని నాకు తెలిసింది, ఆ చింతామణి వజ్రాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. చింతామణి అంటే ఏమిటో తెలుసా? అది ఒక రకమైనటువంటి ఆభరణం అనమాట. ఆ ఆభరణం ఎక్కడ ముడితే అది ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది అనమాట, చింతామణి అంటే. అయితే సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి ఈయన బ్రాహ్మణులు అడిగితే సనాతన గోస్వామి చెప్పినటువంటి సమాధానం ఏమిటినంటే, నీకు చింతామణి కావాలంటే ఇస్తాను, కానీ అది నా దగ్గర లేదు, ఆ పక్కన చెత్తకుండి ఉంది, ఆ చెత్తకుండి దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకో అన్నాడనమాట. వెంటనే ఈయన గాబరుగా వెళ్ళి చెత్తకుండిలో ఆయనకి చింతామణి కనబడింది. అయితే కొద్దిగా డౌట్ వచ్చిందనమాట, చెత్తకుండిలో ఉంది కాబట్టి ఇది పనిచేస్తుందా పనిచేయదని వెంటనే చెక్ చేశారనమాట. కాస్త ఇలా పెట్టి చూస్తున్నాడనమాట. పెట్టి చూస్తుంటే అదంతా ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది. అరే, ఇది నిజంగా చింతామణే? అప్పుడు దాంతో కాసేపు ఆడుకున్న తర్వాత ఈ బ్రాహ్మణుడికి ఒక ఆలోచన కలిగింది అనమాట. ఏంటి అంటే, ఇది చింతామణి ఎంత విలువైంది, కానీ చెత్తకుండీలో ఎందుకుంది అని ఆలోచన కలిగింది అనమాట. అలా ఆలోచిస్తూ ఆయనకి ఇంకా తెలిసింది ఏమిటి అంటే, ఇంత గొప్ప విలువైన వజ్రాన్ని ఆయన చెత్తకుండీలో వేశాడనంటే ఆయన దగ్గర ఇంకా అంతకంటే ఇంకా గొప్ప విలువైన వజ్రం ఏదో ఉండే ఉంటుంది, అది కాస్త పొందితే బాగుందని చెప్పి ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట. అడిగేమన్నాడు, అయ్యా, మీరు వజ్రం తీసుకోమన్నారు, చింతామణి తీసుకోమన్నారు, అది చెత్తకుండీలో పడుంది, మరి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఇంతకంటే ఇంకా గొప్పదేదో మీ దగ్గర ఉన్నట్టుంది, అదేదో ఇవ్వచ్చు కదా, మరి నాకు చింతామణి ఎందుకు పడేశారు అని. అప్పుడు సనాతన గోస్వామి ఏమన్నాడు, బాగుంది, నీకు సరి అనేటువంటి ఆలోచన వచ్చిందయ్యా, అందుకే నేను దాన్ని అక్కడ పెట్టాను, కాబట్టి నువ్వు కాస్త స్నానం చేసుకుని రా, నేను నీకు ఇంకా గొప్ప చింతామణి ఇస్తానని చెప్పి అన్నాడు అనమాట. నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక మంత్రం చెప్పాడు. ఏమిటిది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రం ఎంత ఎలాంటిదంట, చింతామణి కంటే ఇంకా గొప్పదైనటువంటిది అనమాట. కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కథ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాడు చింతామణి కావాలనుకున్న సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి వాడికి ఆ స్ఫూర్తి వచ్చిందనమాట, అంటే ఎంతకంటే ఇంకా గొప్పదేదో ఉంది అని. కాబట్టి మనం ఎప్పుడైతే భౌతికమైనటువంటి కోరికలతో కూడా భగవంతుని సమీపిస్తామో, ఏదో ఒక రోజు మనకు భగవంతుడు స్ఫూర్తిని కలిగిస్తాడు. ఏమిటి అని, నువ్వు కోరుకున్నటువంటిది చాలా తుచ్చమైనటువంటిది, ఇంకా దీనికంటే గొప్పది ఉంది అనేటువంటి స్ఫూర్తి మనకి కలిగిస్తాడు భగవంతుడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదనుకోండి, మనం దేవదేవుల దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, వాళ్ళ స్ఫూర్తిని మనకి కలిగించరు, మనం అడిగింది పారేస్తారు వాళ్ళు. ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరి గురించి? ధ్రువ మహారాజు గురించి. ధ్రువ మహారాజు పెద్ద రాజ్యం కావాలనుకుంటే ఆయన 6 నెలలు తపస్సు చేశాడు. 6 నెలల తర్వాత ఎవరు కనబడ్డారు ఆయనకి? శ్రీ విష్ణువు కనబడ్డారు. విష్ణువు కనబడిన తర్వాత విష్ణువుని చూసిన వెంటనే ఆయనలో ఉండేటువంటి మలినమంతా కూడా పోయిందంట. తన హృదయంలో ఉండేటువంటి తప్పుడు ఆ డిజైర్స్ అన్ని కూడా పోయాయి, కోరికలన్నీ కూడా పోయాయంట. అప్పుడు ఆయన ఎలాంటి ప్రేయర్స్ ఆఫర్ చేశాడంట విష్ణువుని చూసి, అయ్యా నిన్ను చూసిన తర్వాత నాలో ఉండేటువంటి మలినం అంతా కూడా పోయింది, నాకిప్పుడు బాగా అర్థమైంది ఏమిటి అంటే, ఇంతదాకా నేను కోరుకున్నటువంటిది గాజు ముక్క లాంటిది, కానీ వజ్రం లాంటి నిన్ను పొందాలని నేను ఎప్పుడు అనుకోలేదయ్యా. ఇప్పుడు నువ్వు వజ్రం లాంటి నువ్వు నాకు కనబడ్డావు కాబట్టి నాకు ఇంకా ఆ గాజు ముక్కలు అక్కర్లేదు, నాకు నువ్వు వజ్రమే కావాలి అని చెప్పి అడిగాడంట. ఎవరు? ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజుకి ఈ స్ఫూర్తి ఎలా కలిగింది? విష్ణువుని చూడడం ద్వారా కలిగింది. కానీ మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోండి, ప్రహ్లాదుడి యొక్క తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా, హిరణ్యకశిపుడు కూడా చాలా తపస్సు చేశాడు. 6 నెలలు కాదు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు ఎవరి గురించి? విష్ణువు గురించి కాదు తపస్సు చేసింది, బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఈయన హిరణ్యకశిపుడు ఏమడిగాడంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, నాకు నీటితో గాని గాలితో గాని లేదా దేంతో గాని చావు రాకూడదు, మానవుడితో గాని లేకపోతే రాక్షసుడితో గాని ఎవరితో కూడా చావు రాకూడదు, భూమి మీద చావు పడకూడదు, నేల మీద చావు పడకూడదు, ఆకాశంలో చావు పడకూడదు, నీటిలో చావు పడకూడదు, ఇలా రకరకాలైనటువంటి కోరికలన్నీ కోరాడు. కోరిన తర్వాత అక్కడ బ్రహ్మ ఏమన్నాడు? ఇది మంచిది కాదని చెప్పాడు ఆ బ్రహ్మణన్? చెప్పలే. ఏమన్నాడు? తదాస్తు అన్నాడు, తీసుకోపో అన్నాడు. తీరా కోరిక అంతా పొందిన తర్వాత మళ్ళీ వాడు ఏమన్నా బతికి బయటపడ్డాడా? ఎవరి చేత సమరింపబడ్డాడు? నరసింహస్వామి చేత సమరింపబడ్డాడు. అంటే 100,000 సంవత్సరాలు నీకు తపస్సు చేసినా బుద్ధి నీకు రాదు. ఎందుకు బుద్ధి రాదు? నువ్వు ఎవరిని సమీపించట్లేదు, ఎవరిని ఆశ్రయించట్లేదు, దేవాది దేవుడైనటువంటి భగవంతుని ఆశ్రయించట్లేదు కాబట్టి నీకు బుద్ధి రాదు. మనం వింటున్నాం అక్కడ మ్యూజిక్, ఇది భక్తి, వాళ్ళ దృష్టిలో ఇది భక్తి. అందుకే ఎవరు కూడా హిందూ ధర్మాన్ని వారు ఆచరించడానికి వెనకాడతారు, ఎందుకంటే ఇలాంటివి ఉండటం వల్ల. పోచమ్మని, పుల్లమ్మని, ఎల్లమ్మని ఎంతో మందిని మనం రోజు పూజ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏమిస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, పెట్టేవి మాత్రం సినిమా పాటలు. ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది, అరే ఇదా ధర్మం, అంటే ధర్మం ఆచరించడం అంటే ఇదా, లేదా రిలీజియన్ అంటే ఇదా అనేటువంటి భావన వాళ్ళు కలిగి, వాళ్ళు ఏమనిపిస్తుంది వాళ్ళకి, ఈ హిందూ ధర్మం అంతా కూడా బోగస్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ధర్మాన్ని మార్చేస్తారనమాట. లేదా వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉంటారు, మీరు చూశారు ఆ డ్రమ్ములు ఎలా ఉంటాయి, ఏదో చచ్చిపోతే ఎలా కొడతారో అలా కొడుతూ ఉంటారు, డ్రమ్ములు కొడుతూ ఉంటారు, వాళ్ళు ఫుల్గా తాగి తందనలేస్తూ ఉంటారు, అదంటే భక్తి అంట. ఎవడైనా అలాంటి భక్తి చూశాడనుకోండి, ఆ భక్తి ఎవరైనా పొందాలనుకుంటారా? పొందాలనుకుంటారా చెప్పండి. కాబట్టి హిందూ ధర్మం దిగజారిపోవడానికి కారణం ఇవే. అంటే ఇదొక సందర్భం అన్నమాట, మనకి మన యొక్క వాంఛలు తీర్చుకోవడానికి ఇదొక గొప్ప సందర్భం, మనలో ఉండేటువంటి కొన్ని బలమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఇదొక మంచి సందర్భం అన్నమాట. మామూలుగా నువ్వు తాగి తందనరిస్తే ఏం చేస్తాడు, పోలీసు తీసుకెళ్లి లోన్ పెడతాడు. వినాయక చవితి రోజు చేసావనుకో, భక్తి రెండు తీరిపోతున్నాయి, భక్తి భక్తి చేసినట్టు అయిపోతుంది, రెండోది తాగి దందనాలు కూడా వేయచ్చు అనమాట. సో కాబట్టి మనం ఎవరిని సమీపించాలి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే, మనం నీరెక్కడ పోయట్లేదు, వేరులో నీరు పోయట్లేదు, యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి యస్కంద భుజోపశాఖ. మనం నీరెక్కడ పోయట్లేదు, వేర్లో పోయట్లేదు, ఆకుకి కొమ్మకి రెమ్మకి పోస్తున్నాం కానీ చెట్టు ఎండిపోతుంది. కాబట్టి మన భక్తి భావాన్ని మనం ఎవరి వైపు చూపించట్లేదు, సాక్షాత్ భగవంతుడైనటువంటి కృష్ణుని వైపు మనం చూపించట్లేదు. ఎవరెవరి మీద మనం భక్తిని చూపిస్తూ ఉన్నాం అన్నమాట. పుల్లమ్మ, ఎల్లమ్మ, ఈ బాబా, ఆ బాబా అని అన్ని రకాలైనటువంటి వాళ్ళ మీద భక్తిని చూపిస్తున్నాం కానీ చివరికి ఆనందం మాత్రం మిగలటం లేదు. కాబట్టి మనకి శాస్త్రం ఏం చెబుతుంది, భక్తికి అర్హుడు ఎవరు అని అంటే భక్తిని పొందడానికి అర్హుడు ఎవరు, కేవలం కృష్ణుడు, భగవంతుడు, శ్రీ విష్ణువు మాత్రమే. కాబట్టి నువ్వు భక్తి చేయాలనుకుంటే ఎవరి భక్తి చేయాలి, కృష్ణ భక్తి, విష్ణు భక్తి చేయాలి. శ్రవణం కీర్తనం విష్ణు అన్నారు. శ్రవణం చేయి, కీర్తన చేయి. ఎవరి యొక్క శ్రవణం కీర్తనం చేయి, విష్ణు. ఎల్లమ్మ పుల్లమ్మ శ్రవణం కీర్తనం చేయమని లేదు. మనం చేస్తే మనకి ఏ రకమైనటువంటి ఆనందం రాదు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కనీసం ఆ పనులు చేయకండి. ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఏమి కోరుకోవాల్సిన పని లేదు. ఆ ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గరికి ఏదైతే కోరుకోవాలనుకుంటున్నావో అదే ఎవరికి వచ్చి కోరుకో, కృష్ణ దగ్గరికి వచ్చి కోరుకో. కోరుకుంటే అడ్వాంటేజ్ ఏమిటి, ఏదో ఒక రోజు అది తుచ్చమైనటువంటి కోరిక నీకు తెలుస్తుంది. అప్పుడు అంతకంటే ఉన్నతమైనటువంటి కోరిక కోరుకోవాలి నీకు అనిపిస్తుంది. భగవంతుడు ఆ బుద్ధిని నీకు ఇస్తాడు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ పనులను మనం చేయాలి. ఇదంతా కూడా మనం చేయాలి అని అంటే మనకు డైరెక్షన్ కావాలి. ఊరికనే రేపటి నుంచి అన్ని చేసేస్తానంటే కాదు, మనకి ఒక క్లియర్ డైరెక్షన్, ఒక గైడెన్స్ ఉంటే మనం ఇవన్నీ సిస్టమేటిక్ గా చేయగలుగుతాం అన్నమాట. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు మనం మాట్లాడిన దాని మీద? వెరీ గుడ్. ప్రశ్న ఆయన ప్రశ్న ఏమిటి అంటే, అట్టడుగును ఉండేటువంటి జనాలకి ఈ భక్తి గురించి తెలియదు, కాబట్టి వాళ్ళు రకరకాలైనటువంటివి చేస్తున్నారు. మరి ఈ భక్తి భావన అనేటువంటిది అట్టడుగును ఉండేటువంటి వాళ్ళకి తెలిస్తే ఇవన్నీ కూడా జరగవు కదా, మరి దానికి మన బాధ్యత ఏమిటి అని అడుగుతున్నారు. అదేనా మీ ప్రశ్న? మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడో అట్టడుగునున్నాడని అనుకోకూడదు. ముందు మనమే అట్టడుగునున్నామని మనం ఫస్ట్ గుర్తించాలి. అట్టడుగునుండేటువంటి వాడు ఎవడు అని అంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాడు అట్టడుగునుండేటువంటి వాడు కాదు. కృష్ణుడి గురించి తెలియని ప్రతి ఒక్కడు కూడా అట్టడుగునున్నటువంటి వాడే. వాడి దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర దర్జా ఉంది, ఏది ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి గురించి వాడు కనుక తెలియకపోతే అది దేంతో సమానం? వాడు అట్టడుగును ఉండేటువంటి వాడితోనే సమానం. ఇది శాస్త్రం చెప్తుంది. ఏమిటి? భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపః అప్రాణస్యేవ దేహస్య ముండనం లోకరంజనం. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే భగవద్భక్తి చేయరో, కృష్ణ భక్తి చేయరో, వాడు గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా జాతి శాస్త్రం అంటే రకరకాలైనటువంటి శాస్త్రాలు నేర్చుకున్నప్పటికీ కూడా, జపం తప, జపాలు తపాలు ఎన్నో చేసినప్పటికీ కూడా ఇవన్నీ దేంతో సమానం అంట, ఒక శవం మీద వేసినటువంటి కొత్త గుడ్డతో సమానము అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం ఉంటుంది. అంటే అర్థమేమిటి, శవం మీద మనం కొత్త గుడ్డ కప్పామంటే దాని అర్థం ఏమిటి? శవం దాన్ని ఆనందిస్తుందా? ఆ మనిషి అక్కడి నుంచి పోయాడే, అది కేవలం దేనికోసం మనం చేస్తున్నాం? శవం మీద కొత్త గుడ్డ కప్పుతున్నాం, వేరే వాళ్ళు చూడడానికి అది నీట్ గా ఉండాలని చెప్పి కాస్త కొత్త గుడ్డ కప్పుతున్నాం, అవునా కదా? సో అదే రకంగా మనం భగవంతుడు భక్తి చేయకుండా రకరకాలంటివి ఎన్ని చేసినప్పటికీ కూడా మనం అధోగతిలో ఉన్నట్టే లెక్క. కాబట్టి మీ ప్రశ్నకు ఆన్సర్, వాళ్ళు ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళ మాట అటు ఉంచండి. ముందు మనం అది చేయొద్దు. మనం అది చేయకపోతే ఏమవుతుంది? మనల్ని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు, ఇది సరైనది, ఇది సరైనది కాదు అని వాడు తెలుసుకుంటాడు. ఆ రకంగా ప్రచారం జరుగుతుంది. ఏదో నాలుగు మాటలు చెప్పేయడం వల్ల ప్రచారం జరగదు. ప్రచారం ఎలా జరుగుతుంది? మనల్ని అందరూ కూడా గమనిస్తున్నారు, మనం కృష్ణ భక్తి చేస్తున్నామా లేదా, లేదా మనం కేవలం కృష్ణ భక్తి చేయమని చెప్తున్నాం కానీ మనం చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనల్ని ఎవరు కూడా నమ్మరు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? ఎవరో మారుతారని చెప్పేసి ఒక ఆయన కొన్ని వారాల క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, సమాజం మారాలండి, సమాజం మారకపోతే మీరు చెప్పినటువంటి విలువలు ఎవరు కూడా నన్ను పాటించరండి అని అన్నారు. అప్పుడు నేను ఆయనకు ఒక ప్రశ్న వేశాను, సమాజం మాట అటుంచండి, మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారా అని అన్నారు. అబ్బే, ఎంతవరకు నువ్వు మారవో సమాజం ఎందుకు మారుతుంది? కాబట్టి మనందరం కూడా ఈ టీచింగ్స్ ని మన కోసం అని అనుకోవాలి, ఎవరికోసం అని అనుకోకూడదు. నేను ఇది పాటించాలి, నేను పాటిస్తే కనీసం నా కుటుంబంలో ఉండే సభ్యులు మారే అవకాశం ఉంది, ఈ కుటుంబాన్ని చూసి పక్క కుటుంబం కూడా దాన్ని తీసుకునే అవకాశం ఉంది, అలా ఊరు ఊరు కూడా మారే అవకాశం ఉంది, పట్టణం కూడా మారే అవకాశం ఉంది. సో ఈ రకంగా మనం ఈ టీచింగ్స్ అనేటువంటివి, భగవద్గీత టీచింగ్స్ అనేటువంటివి ఎవరి మీద అప్లై చేసుకోవాలి? నేను భగవంతుడు కృష్ణ భక్తి చేయమంటుంది ఎవరికి? ఫలాన వాళ్ళకి, ఫలాన వాళ్ళకి, ఫలాన వాళ్ళకి కాదు. ఎవరికి చెప్తున్నాడు? నాకు చెప్తున్నాడు. కాబట్టి నేను కృష్ణ భక్తి చేస్తాను అని మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా నిర్ణయించుకున్నామో కృష్ణుడు చాలా చేస్తాడు. సో కాబట్టి మనం ఎవరినో విమర్శించడానికి అనట్లేదు మాటలు. మనం ఎందుకు అంటున్నాము అంటే కనీసం మనం కృష్ణ భక్తి చేద్దాం. మనల్ని చూసి వేరే వాళ్ళు కృష్ణ భక్తి చేసేటట్టుగా మనం కృష్ణ భక్తి చేద్దాం. అర్థమైంది కదండి? సో అది ఇంపార్టెంట్ అన్నమాట. భగవద్గీతలో చాలా సార్లు యజ్ఞం గురించి వివరించడం జరిగింది. మరి ఆ యజ్ఞం చేసేటువంటి విధానం ఏదైనా ఉందా? కలియుగంలో చాలా సులభమైనటువంటి ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం పేరేంటి? సంకీర్తన యజ్ఞము. సంకీర్తన యజ్ఞానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి సంకీర్తన యజ్ఞం. మొట్టమొదటి సంకీర్తన యజ్ఞం అంటే ఏమిటి అంటే అందరూ కలిసి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం సంకీర్తన యజ్ఞం. దీనివల్ల కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరైతే సంకీర్తన యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే అన్ని యజ్ఞాల్లోకెల్లా నాకు అన్నిటికంటే బాగా ప్రీతినిచ్చేటువంటి యజ్ఞం ఏది? జప యజ్ఞం. అంటే ఈ సంకీర్తన యజ్ఞం అతనికి ఎక్కువ ప్రీతిని కలిగిస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ ప్రపంచంలో మనం యజ్ఞాలని విన్నాం కదా, యజ్ఞం చేయాలంటే బోల్డంత డబ్బు కావాలా లేదా ఆలోచించండి. మీరు కనీసం యజ్ఞకుండ ఉండాలి, కనీసం దాంట్లో ఏదో మనం ఘీ అయినా వేయాలి. ఘీ ఒక లీటర్, ఒక 2 లీటర్లు 2 కిలోలు ఘీ కొనాలనుకుంటే కనీసం 500 ఖర్చు పెట్టాలి. సంకీర్తన యజ్ఞంలో 1 పైసా ఖర్చు పెట్టక్కర్లే. డబ్బుకి డబ్బు అవసరం లేదు సంకీర్తన యజ్ఞం చేయడానికి, నెంబర్ వన్. నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటి అంటే జనరల్గా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి యజ్ఞం చేయాలి అని అంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు మంత్ర ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. మంత్ర ఉచ్చారణ సరిగ్గా ఉండాలంటే దానికి చాలా క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ ఉండాలి. బ్రాహ్మణుడు కనుక యజ్ఞం చేయకపోతే ఆ యజ్ఞానికి వాల్యూ లేదు. కలియుగంలో ఎవడున్నాడు బ్రాహ్మణుడు? ఎవడు లేడు బ్రాహ్మణుడు. కలవ శూద్ర సంభవ, కలియుగంలో అందరూ కూడా శూద్రులే, బ్రాహ్మణులు ఎవరు లేరు. కాబట్టి అలాంటి యజ్ఞాలు మనం చేయలేము. కాబట్టి ఏ యజ్ఞం చేయొచ్చు? సంకీర్తన యజ్ఞం చేయొచ్చు. సంకీర్తన యజ్ఞానికి క్వాలిఫికేషన్ బ్రాహ్మణుడు అని అక్కడ చెప్పలేదు. ఇంకోటి ఏమిటి, ఏదైనా యజ్ఞం చేయాలి అని అంటే ఒక్కరు చేయలేరు, చాలా మంది కలిసి చేస్తే తప్ప ఆ యజ్ఞం కాదు. కానీ ఇక్కడ సంకీర్తన యజ్ఞం ఎలాంటిదనంట, కావాలనుకుంటే నువ్వు ఒక్కడు కూడా నువ్వు బిగ్గరగా చాంటింగ్ చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అడ్వాంటేజెస్ చూడండి. మామూలు యజ్ఞాలకి, మనకు తెలిసినటువంటి మామూలు యజ్ఞాలకి సంకీర్తన యజ్ఞానికి ఉండేటువంటి తేడా చూడండి. మామూలు యజ్ఞానికి క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ కావాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, సొంతంగా మనం చేయలేము. కానీ సంకీర్తన యజ్ఞం సొంతంగా చేయొచ్చు, ఒక్కరు చేయొచ్చు. డబ్బుకి ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అన్నిటికంటే మించి ఇది భగవంతుడికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కావాలంటే శాస్త్రాల్లో బోల్డ్ అనే యజ్ఞాలు ఉన్నాయి. ఎలాంటి యజ్ఞాలు ఉన్నాయంట, పిల్లలు కావాలనే యజ్ఞం ఉంది, మంచి భార్య కావాలనేటువంటి యజ్ఞం ఉంది, మంచి ఆరోగ్యం కావాలనేటువంటి యజ్ఞం ఉంది. రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి శాస్త్రాల్లో. కానీ సంకీర్తన యజ్ఞం వల్ల ఏమవుతుందంట, నీకు అవన్నీ కాదు, భగవంతుడే నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆయనే వస్తే ఇంకా ఇవన్నీ ఒక లెక్క, డబ్బు ధనం పరపతి ఇవన్నీ ఒక లెక్క, కృష్ణుడే నీ ఆధీనంలోకి వచ్చేస్తాడంట భక్తి ద్వారా. కాబట్టి ఆ భక్తి చేయాలంటే కలియుగంలో సంకీర్తన యజ్ఞం చాలా అనువైనటువంటిది. దీనికి ఏ రకమైనటువంటి ఖర్చు లేదు, ఏ రకమైనటువంటి అవి ఎవరి యొక్క సహకారం కూడా లేదు. మనం కేవలం మనం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు, ఎవరికి అడ్డు లేదన్నమాట. అర్థమైంది కదండి? గైడెడ్ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలి అని అంటే గైడెన్స్ తీసుకోవాలంటున్నారు కదా. మరి మేము ఇక్కడే ఉండలేం కదా, ఇంటికి వెళ్తాం, మా పనులు చేసుకుంటూ ఉంటాం. అలాంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు గైడెన్స్ తీసుకోవాలంటే ఎట్లా? అదేనా ప్రశ్న? ఎవరు కూడా మీ పనులు చేసుకోవద్దు అనట్లేదు, ఎవరు కూడా పనులు చేసుకోవద్దు అనట్లేదు. ఏమంటున్నారు అని అంటే రెగ్యులర్గా ఇక్కడ ఉండేటువంటి భక్తుల దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోమని అంటున్నారు. మనం వారానికి 1-2 గంటలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు కదా. సినిమాకి వారానికి మనం ఒకసారి వెళ్తున్నామంటే ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నాం? త్రీ అవర్స్ కాదు, సిటీలో సినిమాకి వెళ్ళాలంటే 5 అవర్స్. సినిమాయే 3 అవర్స్ కదా, ట్రాఫిక్, వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, మళ్ళీ టికెట్ పొందాలంటే అది 1 గంట. 6 గంటలు పోతుంది సినిమా చూడాలనుకుంటే. ఒకటి మన హరే కృష్ణ మందిరానికి రావడానికి పెద్ద కష్టం కాదు. ఒకవేళ ట్రాఫిక్ ఉన్నా ఇక్కడ 2 గంటలు మనం స్పెండ్ చేసి మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం విన్నాం, ఏదో ఒకటి విన్నాం, విని వెళ్ళిపోవడం కాదు. మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఇది. అందరూ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వెళ్ళేటప్పుడు ఏ భావంతో వెళ్ళాలంటే, దీన్ని నేను జీవితంలో ఆచరించాలంటే ఏం చేయాలని ఆలోచించుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సాంగత్యం విలువ. ఇక్కడ మన భక్తుల సాంగత్యం విలువ ఎందుకు తెలియట్లేదని అంటే, మనం ఇలా వింటున్నాం, ఇలా వదిలేస్తున్నాం, కానీ దీన్ని ఎలా ఆచరించాలని మనం తీవ్రంగా ఆలోచిస్తే మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఈరోజు మనం విన్నాం, ఏమిటని విన్నాం, ఈరోజు క్లాస్ అంతా కూడా విన్న తర్వాత మనకు ఒక్కటి తలకెక్కింది ఏమిటి అంటే, మనకి భౌతికమైన కోరికలున్నా ఆధ్యాత్మికమైన కోరికలున్నా భగవంతుడి దగ్గరికే వెళ్ళడం బెటరు, ఈ ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు అని మనం నేర్చుకున్నాం అనుకోండి. సో అది మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, మనం రేపొద్దున గణేష్ చతుర్థి వస్తుంది, డొనేషన్లకు వస్తారు ఎవరో ఒకరు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అట్లీస్ట్ ఇది జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి, 100 రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళని వదిలించుకోవడానికి 10 రూపాయలు వదిలించుకోవచ్చు, ఆ మిగిలిన 90 రూపాయలతో ఇక్కడికి వచ్చి హరే కృష్ణ మంత్రం వినడం, కీర్తన లెక్చర్ విని ఒక పుస్తకం కొనుక్కోవచ్చు, ప్రభుపాదుల వారి పుస్తకం. ఇది ప్రాక్టికల్ గైడెన్స్. ఇది ఎందుకు నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు సీరియస్ గా తీసుకున్నావు కాబట్టి, వెళ్ళేటప్పుడు ఇది ఎలా పాటించాలని ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఇది చేయగలుగుతున్నావు. సో గైడెన్స్ అంటే ఏమిటి, ఒకటి జనరల్ గైడెన్స్, ఇంకోటి స్పెసిఫిక్ గైడెన్స్. జనరల్ గైడెన్స్ అంటే ఇగో ఈరోజు మనం వింటున్నాం, వెళ్తాం, మనం ఆచరించాలనుకుంటున్నాం, ఆచరించేటప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, ఆ కష్టాలు వచ్చేటప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం, ఇక్కడ ఉండే ఒక వ్యక్తి మీద ఆధారపడాలి, అయ్యా మీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు నేను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి, ఎట్లా చేయాలి దయచేసి చెప్పండి. సో కాబట్టి ఇక్కడ మనకు ఒకరితో రిలేషన్షిప్ పెంచుకోవాలి, ఇక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు, సో వాళ్ళతో ఎవరితో ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకోవాలన్నమాట. పర్సనల్ గైడెన్స్ ఇవ్వడానికి ఇలాంటి ఫోరం ఏమైనా ఉందా, ఇక్కడ ఉంటే దాంట్లో ఎలా చేరాలి, ఎంతమంది అడుగుతున్నారు, ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది క్లాసులు వింటున్నారు, ఎవరు అడగట్లేదు దీని గురించి. సో వీ షుడ్ ఆస్క్, ఇట్స్ గుడ్ దట్ యు హావ్ ఆస్క్డ్, ఐ వుడ్ లైక్ టు సీ యూ ఆస్కింగ్ దిస్ లైక్ దిస్. సో దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆర్ దేర్, 300 డివోటీస్ ఉన్నారు, 300 మంది సీరియస్ గా గైడెన్స్ తీసుకునేటువంటి భక్తులు ఉన్నారు. ఎవరికైనా డౌట్ రావచ్చు, వీళ్ళు 300 అంటున్నారు నిజంగా ఎక్కడ ఉన్నారు, 300 మంది కాదు ఇంకా ఎక్కువే ఉన్నారు, లేకపోతే ఈ జగన్నాథ రథయాత్ర అలా ఎలా జరుగుతుంది, ఊరికనే ఎలా జరిగిపోతుంది జగన్నాథ రథయాత్ర. 300 మంది కష్టపడి చక్కగా ఆలోచన చేసి ప్లాన్ చేసి అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తే ఆ జగన్నాథ రథయాత్ర అలా జరిగింది. వాళ్ళందరికీ ఎక్కడి నుంచో రావట్లేదు, అంత గైడెన్స్ బట్టి వాళ్ళు అన్ని చేస్తుంటేనే వాళ్ళు అలా చేయగలిగారు. ఆ గైడెన్స్ మనకు కూడాను ఉంది కావాలనుకుంటే, కానీ మనం వద్దనుకుంటే మన ఇష్టం. సో లుక్ ఫర్ గైడెన్స్, యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ యూ లుక్ ఫర్ ఇట్ యూ విల్ గెట్ ఇట్. ఐ డిడ్ నో దిస్, విల్ డిస్కస్ పర్సనల్లీ. ఎవరో ప్రశ్న వేశారు, నేను ఎవరిలోనూ లేను, అన్నీ నాలోనే ఉన్నవి, నేను అందులోనే ఉన్నాను, వారిని ప్రేరేపిస్తూ ఉన్నాను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు విరుద్ధంగా ఉండేటువంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏది చెప్పినా కూడాను మనం అర్థం చేసుకోవాలి అని అంటే, భగవంతుడి మీద ప్రేమ ఉంటేనే మనం అర్థం చేసుకోగలం, భగవంతుడి మీద ప్రేమ లేకుండా మనం ఏది అర్థం చేసుకోలేము. ప్రేమ లేకపోతే ఒకటి చెప్పింది ఇంకో రకంగా అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ఈ భగవంతుడి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోవాలి. నేను అందరిలోనే ఉన్నాను కానీ ఎవరిలోనే లేను అంటున్నాడు, వినడానికి విరుద్ధంగా ఉంది. ఇది అర్థం చేసుకోవాలనుకుంటే మనకి గురువు కావాలి. ఆ గురువుకి మనం పూర్తిగా శరణాగతి పొందాలి. ఎప్పుడైతే గురువుకు పూర్తిగా శరణాగతి పొందుతామో అప్పుడే మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే భగవద్గీత అంత సులభమైనటువంటిది ఏం కాదు. ఎవరైనా సరే భగవద్గీత చదివేసి అర్థం చేసుకోగలుగుతారా? సింప్లీ పుస్తకం కొనేసి చదివేస్తే భగవద్గీత అర్థమయ్యేటువంటిది కాదు. భగవద్గీత అర్థం కావాలి అనంటే భగవద్గీతలో ఇచ్చినటువంటి సూచనలను పాటించేటువంటి ఒక వ్యక్తి మనకి వాటిని ఎలా పాటించాలో చెప్పాలి, అప్పుడే మనకు భగవద్గీత ఎలా పాటించాలో తెలుస్తుంది. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి చూసారా, భగవంతుడు ఇలా అంటున్నాడు నాకు ఇలా అనిపిస్తుంది, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ నీకు పరస్పర విరుద్ధాలన్నీ పోతాయి. ఎప్పుడు నీకు ఒక గురువు యొక్క గురువు గనక నీకు కృపని గనక ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా పోతాయి. అప్పుడు అంతా కూడా క్లియర్ గా కనబడుతుంది అన్నమాట. సో కాబట్టి గురువు ఆశ్రయాన్ని పొందాలి మనం. ఇలాంటి వర్ధం చేసుకోవాలంటే గురువు ఆశ్రయాన్ని పొందాలి. ఎవరు అడిగారో తెలియదు, కావాలంటే వీరు పర్సనల్ గా వచ్చి మీట్ అవ్వండి. ఇంకా కావాలనుకుంటే ఇంకొక ప్రశ్న, మనకి ఎవరు నిజమైనటువంటి శ్రేయోభిలాషులో తెలుసుకోవడం ఎలా ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఎందుకు తెలుసా, ముందు చూసినా వెనక చూసినా పక్క చూసినా అందరూ కూడాను దొంగలే, చీటింగ్ చేసేవాళ్ళే ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది చీటింగ్ చేస్తూ ఉండేటప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే ఆ అనుమానంతో మనం ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు అన్ని చెప్తున్నారు కానీ వీళ్ళు నన్ను రక్షిస్తారని నమ్మకమే ఉంది అనేటువంటి అనుమానం మనల్ని తొలుస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరు మనకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు ఎలా తెలుసుకోవడం, చాలా సులభం. నెంబర్ వన్, వారు ఏదైతే చెప్తున్నారో వారు చేస్తున్నారా లేదా. ఫస్ట్ ఎవరైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు స్వయంగా అది చేస్తున్నారా లేదా, నెంబర్ వన్. అయితే మీరు అడగొచ్చు, వాళ్ళు పర్సనల్ అన్నీ మాకెలా తెలుస్తాయండి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు గడపం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయరు. ఒకవేళ వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు చేస్తున్నారో లేదో మీరు గమనించవచ్చు. మీరు వాళ్ళ దగ్గరగా లేకపోయినట్లయితే, వాళ్ళ యొక్క సాంగత్యంలో మీరు లేకపోయినట్లయితే, వాళ్ళు మనకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులా కాదా ఎలా తెలుసుకోవడం, ఇంకొక సూత్రం ఉంది. వారు శ్రేయోభిలాషులా తెలుసుకోవాలి అనుకుంటే వారు చెప్పినటువంటి సూచనల్ని పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి. పాటిస్తూ ఉంటే ఏమవుతుంది అనంటే కృష్ణుడి మీద ప్రేమ మమకారం మనకి పెరుగుతుంది అనుకోండి, వాళ్ళు నిజంగా మన శ్రేయోభిలాషులని తెలుస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కనుక మనం పాటిస్తే మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరిగినట్లయితే, కృష్ణ భక్తుల మీద గౌరవం పెరిగినట్లయితే వెంటనే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు మనకి శ్రేయోభిలాషులని తెలుసుకోవచ్చు. ఎంతవరకు ఎవరైనా శ్రేయోభిలాషుల కాదని తెలుసుకోలేము అనంటే ఎంతవరకు మనం పాటించడానికి పూనుకోం. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నాకు ఈత రావాలంటే ఏం చేయాలి, ఈత రావాలంటే మొదట నువ్వు నీటిలో దిగాలి, నీటిలో దిక్కుండా ఈత నాకు రావాలి, ఎలాగైనా నేర్పండి నాకు ఈత రావాలి అని అంటే ఎట్లా, ఈత రావాలి అని అంటే దేంట్లోకి దిగాలి, నీటిలోకి దిగాలి. నీకు నిజంగా శ్రేయోభిలాషులు శ్రేయోభిలాషులు కారు, ఎవరు దొంగలు, ఎవరు సరి అనేటువంటి వారు తెలియాలి అని అంటే ఆచరణ చేయడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఊరికి వినేసి వెళ్ళిపోవడం కాదు, ఏం చేయాలి, ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆచరణ ఎప్పుడు మొదలు పెట్టావో నీకు తెలిసిపోతుంది, అంతా కూడా తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు మనకి చాలా సులభంగా తెలిసిపోతుంది అనమాట ఎవరు శ్రేయోభిలాషులు కాదు అనేది. పెద్ద పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి, ఇరకాటకంలో పెట్టే ప్రశ్నలు వస్తున్నాయి. భార్య స్వధర్మం భర్తను అనుసరించడం, దానివల్లే ముక్తి వస్తుంది. ఆ భర్త భక్తుడు కానప్పుడు భార్య ధర్మమేమి, బిడ్డల ధర్మమేమి, భర్త వారిని వదిలివేయాలనడానికి సిద్ధపడితే భార్య బిడ్డలు ఏం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలాంటి వాటికి జనరల్ ఆన్సర్స్ ఉండవు. దీనికి ఆన్సర్ కావాలనుకుంటే దయచేసి పర్సనల్ గా మీట్ అవ్వండి. ఏ పరిస్థితిలో మీరున్నారో మాకు తెలియదు, భర్త ఎందుకు వదిలేయాలనుకుంటున్నాడో తెలియదు, మనం చేసినటువంటి పని వల్ల లేకపోతే వాడి మూర్ఖత్వం వల్ల మనకు నిజంగా తెలియదు. కాబట్టి జనరల్ ఆన్సర్ ఏమిటి అనంటే, మీరు రాసినటువంటి ప్రశ్నకి ఆన్సర్ మీరే ఇచ్చారు. ఏమిటనంటే భార్య ధర్మం భర్తని అడుగుజాడల్లో నడవడం భార్య ధర్మం. భర్త భక్తుడైనా కాకపోయినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి కాబట్టి ఈ జన్మలో మనకి భగవంతుడు ఫలానా వ్యక్తికి సేవ చేయమని మనకి రాసి ఇచ్చాడు కాబట్టి సేవ చేయాలి. ఆ సేవ ద్వారా అతనిలో పరివర్తన అనేటువంటిది వస్తుంది. మనం కనుక సిన్సియర్ గా సేవ చేస్తే ఆ వ్యక్తిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి వాడు ఎవడు, భగవంతుడు. కాబట్టి భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి రూల్స్ మీద మనం డౌట్ పడాల్సిన పని లేదు. భగవంతుడు ఏమన్నాడు, భార్య ధర్మం భర్తని పాటించి, భర్తని ఫాలో అవడం, భర్తకి సేవ చేయడం భార్య ధర్మం, అందులో డౌట్ లేదు, శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి నా భర్త భక్తుడా కాదని అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే బదులుగా ఆ టైంని దేనికి ఉపయోగించవచ్చు, భర్తకి సేవ చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు భక్తులైనట్లయితే భర్తకు తెలియకుండానే భగవత్ ప్రసాదాన్ని వారికి ఇవ్వవచ్చు. వారికి చెప్పక్కర్లే, నేను భగవంతుడికి ఆఫర్ చేసి ఇస్తున్నానని చెప్పక్కర్లే. ఎందుకు, అతడు భక్తుడు కాదు కాబట్టి నువ్వు భగవత్ ప్రసాదం అంటే అతడు విసిరికొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలా అడగకుండా, అలా చెప్పకుండానే మామూలుగా ఇది మీకోసం చేశానని ఇవ్వవచ్చు. దానివల్ల అతని మనసులో పరివర్తన కలుగుతుంది. కాబట్టి జనరల్ ఆన్సర్ ఇది, కానీ ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఆన్సర్ కావాలనుకుంటే ప్రత్యేకంగా మీట్ అవ్వచ్చు. కానీ ధర్మం మాత్రం ఇది, భార్య ధర్మం భర్తని అనుసరించడం, భర్త ధర్మం గురువుని అనుసరించడం. భర్తలందరూ కూడా చంకలు గుద్దుకుంటున్నారు, అబ్బా చక్కని మాట చెప్పారు, చక్కని మాట చెప్పారు. అంతకన్నా చక్కని మాట ఏమిటి, భర్తలందరూ కూడా ఎవరైనా పడాలి, గురువు అనకూడాలి. నువ్వు నీ గురువు వెనక పడితేనే నీ భార్య నీ వెనక పడుతుంది. నువ్వు ఎవరెనక పడకపోతే నీ భార్య నీ వెనక పడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కాబట్టి ఎవరైతే తమ భార్యలు తమకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరికి సేవ చేయాలి, తమ గురువు గారికి.